పులిహోర పెరుగన్నం. శ్రవణ పుస్తకం. అభిమతం. మండే ఎండవల్లో టెన్షన్ వల్లో కానీ శ్రీకర్కి ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. గంట నుండి అక్కడే నిలబడ్డా, జేబురుమాలు పిండి ఆరేసే స్టేజీకి వచ్చింది కానీ తను చేరాల్సిన స్టేజీకి తీసుకెళ్లే బస్సు మాత్రం రాలేదు. బహుశా కొన్నాళ్ళు అలవాటయ్యాక దోమల మందులన్నీ దోమల మీద పనిచేయడం మానేసినట్లు, యమలోకంలో అమలు చేసే శిక్షలన్నీ పాపుల మీద పనిచేయడం మానేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాదులో సిటీ బస్టాండుల్లో నుంచోపెట్టచ్చు, దెబ్బకి దారిలోకొస్తారు. శ్రీకర్కి చేతుల్లో ఉన్న ఫైలు బరువనిపిస్తోంది. గొంతులోనే కాక ఒంట్లో ఎక్కడా తడిజాడ తెలియట్లేదు. ఇప్పటికే ఈ గంటలో 3 సార్లు చెరుకురసం కొనుక్కుని తాగాడు. ఎక్కడి గాలి అక్కడుంది. దేవుడా, ఎందుకురా నాకీ అవస్థ అనుకున్నాడు. అసలు ఈ అవస్థ దేవుడు కచ్చికొద్దీ తెచ్చిపెట్టింది కాదు, తనకు తానుగా కొని తెచ్చుకున్నాడు. హాయిగా లక్షణంగా నాన్న చేసుకోమన్న వ్యాపారం ఊళ్ళోనే చేసుకుని ఉంటే ఈ బస్సులు, ఇంటర్వ్యూలు, ఎర్రటి ఎండాకాలంలోనూ చొక్కా టకప్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని ఈ దుమ్ములో నుంచోవలసిన అవసరం ఇవేమీ ఉండేవి కాదు. నా కాళ్ల మీద నేను నిలబడతాను అంటూ బయలుదేరి వచ్చాడిక్కడికి. అసలే ఉద్యోగాలు లేక ఫీల్ అవుతుంటే పుండు మీద కారం జల్లినట్లు తనకి కాకుండా తమ్ముడికి సంబంధాలు వచ్చేస్తున్నాయి. బీటెక్ చేసే కుర్రాళ్ళు ఇంకా మీసాలు కూడా పూర్తిగా రాకముందే ఉద్యోగస్తులు అయిపోతున్నారు. తను ఎంసీఏ చేసి సంవత్సరమైనా ఎన్నో గుమ్మాలు దాటి దాటి తన సర్టిఫికేట్ల ఫైలుకి తల పండిపోతోంది, కానీ తన అదృష్టం మాత్రం పండట్లేదు. ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ. రూమ్లో ఫ్రెండ్ చెప్పాడు అతనికి బంధువులెవరో వెళ్లమని చెప్పారని, తనకు వెళ్లే మూడ్ లేదని, కావాలంటే వెళ్లమంటూ అడ్రస్ ఇచ్చాడు. ఎక్కడో ఊరికి చివర 2 బస్సులు మారి వెళ్లాలిట. ఇప్పుడు కోటీలో 2వ బస్సు కోసం నుంచున్నాడు. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఏరియాకి ఎప్పుడూ తను వెళ్లలేదు సరికదా, పేరు కూడా వినలేదు. ముస్తఫాపేటట. 4వసారి తన గొంతు, మనసు, చెరుకురసం బండిని చూపిస్తుండగా ఆ బస్సు రానే వచ్చింది. కొన్నేళ్ల తపస్సు ఫలించి దేవుడు ప్రత్యక్షమైనా ఎంత ఆనందం ఉంటుందో లేదో. ఆ బస్సు హైదరాబాదు బస్సుల ఆనవాయితీ తప్పలేదు. మనుషులున్న చోట ఆగకుండా చక్రం మన కాలును ఎక్కడ తొక్కేస్తుందో అనిపించేంత దగ్గర నుండి జర్రున పోయి 20 అడుగుల ముందర ఆగింది. శ్రీకర్ పరుగెత్తక్కర్లేకుండా ఆ గుంపే తనని బస్సు డోర్ దాకా తోసుకెళ్ళింది. ఎట్టకేలకు బస్సు ఎక్కాడు. కూర్చునే చోటు దొరక్కపోయినా మొత్తానికి ఎక్కానని సంతోషించాడు. ఇప్పుడంటే తమ్ముడికి సంబంధాలు రావడం మొదలయ్యాయి, కానీ తనకి ముందే వచ్చాయి ఆఫర్లు. 2 ఏళ్ల క్రితం మావయ్య సర్వజను వెంట పెట్టుకుని వాళ్ళింటికొచ్చాడు. బావా, 1 ఏడాదిలో శ్రీకరానికి చదువు పూర్తయిపోతుంది, నాకా సరోజ ఒక్కతే కూతురు, చిన్నప్పటినుండి అనుకున్నదే కదా. ఆ 3 ముళ్ళు పడిపోతే మనకళ్ళ ముందే చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటారు పిల్లలు. మన వ్యాపారాలు 2 కలిపితే ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అంటూ నాన్నతో చెప్పాడు. శ్రీకర్కి రక్తం ఉడికిపోయింది. ఇప్పటికే వ్యాపారం విషయంలో నాన్న సెలవులకు వచ్చినప్పుడల్లా తనతో గొడవ పడుతుంటే, ఇప్పుడు ఈయన తన కూతురితో పక్షిలా పెరట చెట్టుకే కట్టేస్తానంటున్నాడు. తను వద్దు అనేలోపే నాన్న అందుకున్నాడు, ఆయన సంబంధం వద్దులే బావా, రేపొద్దున ఏమైనా తేడా వస్తే బాధపడాలి, డాక్టర్లు చెయ్యొద్దంటున్నారు, అయినా శ్రీకరం పట్నం వెళ్ళి ఉద్యోగం చెయ్యాలట అంటూ సర్ది చెప్పి మావయ్యను పంపేశాడు. నాన్నది ఎంత మంచి మనసు, నేనే అర్థం చేసుకోలేదు అనుకుంటుండగా అసలు విషయం తన తల్లితో చెప్పాడు తండ్రి. మతం మార్చుకున్న వాళ్ళతో మనకి సంబంధమేమిటి, మీ అన్నయ్య ఏనాడైతే బొట్టు చెరిపి సిలువ తగిలించుకున్నాడో ఆనాడే అన్నీ తెగిపోయాయి. రేపొద్దున నా ఇంటికొచ్చే కోడలు నూనెతో దీపం పెట్టి పసుపు కుంకాలతో కళకళలాడాలి, కానీ కొవ్వొత్తి వెలిగించి ఖాళీ నొసడతో తిరగకూడదు అన్నాడు. ఏమైతేనేం, శ్రీకర్కి గుండెలో భారం దిగింది ఆ రోజు. మతం మాట ఎలా ఉన్నా పెళ్లిగోల తప్పింది ప్రస్తుతానికి. ముస్తఫాపేట్ అన్న కేక వినిపించి బస్సు దిగాడు. ఆటోలో ఆ అడ్రస్కి చేరడానికి 1.5 గంట పట్టింది. 3 ఇంటికి ఇంటర్వ్యూ, 1.5 గంట టైం ఉంది. అక్కడ పెట్టున్న మంచినీళ్లు గటగటా తాగేశాడు. తన పక్కన కూర్చుని తనలాగే ఎదురుచూస్తున్న క్యాండిడేట్ వైపు చూశాడు. అతనొక ముస్లిం, షర్ట్ టకప్ చేసుకున్నాడు, టోపీ గడ్డం ఉన్నాయి. ఒకసారి తన బావ చెప్పిన విషయం గుర్తొచ్చింది శ్రీకర్కి. మా ఆఫీస్కి 1 రోజు కూడా గడ్డం గీయకుండా వెళ్ళకూడదు, వెళ్ళావా అంటే అంతే, హీఈస్ క్వైట్ అన్ప్రొఫెషనల్ అంటూ మాట్లాడతారు. మా బాసు ఒకరోజు నన్ను పిలిచి మరీ చెప్పారు ఈ విషయం. కానీ ముస్లిం సీన్ తింత గడ్డాలతో వచ్చినా ఏమీ అనరు, ఏమైనా అంటే కేసులు గొడవలు అవుతాయని భయం అని తన అక్కసును వెళ్లబోసుకున్నాడు బావ. నిజంగా భయపడతారా అలాగా? ఒకసారి అలాంటిదే జరిగింది. తన హాస్టల్లో ఉన్న రోజుల్లో దగ్గర్లో ఉన్న క్రీస్తు మహాసభల సందర్భంగా తిరునాళ్లలోలాగా జయింట్ వీలులాంటి రైడ్సు, పానీపూరి, జీడిపాకం లాంటి బళ్ళు పెట్టారు. తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్లాడు. వచ్చేసరికి ఆలస్యమైంది. ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. భయపడ్డట్టుగానే అందులోంచి ప్రిన్సిపాల్ గారు దిగారు. సింహంలాంటి గొంతుతో టైం ఎంతయింది అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడికెళ్ళొస్తున్నారు అని అడిగారు. మళ్లీ మౌనం. ఆయన మళ్లీ గర్జించేసరికి ఒక కుర్రాడు గొంతు విప్పి చెప్పాడు, సువార్త సభలకి అని. విచిత్రంగా ఆయన గొంతు వెంటనే మారిపోయింది. మీ మతపరమైన భావాల్ని నేను కాదనను, కానీ టైంకి తిరిగి వచ్చేయాలి కదా అని నెమ్మదిగా అని ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన ఎందుకు అలా వదిలేశారా అని ఆలోచించలేదు. బ్రతికి బయటపడ్డాంరా అని గంతులేశారు. మరి నిజానికి ఆ కుర్రాళ్లలో ఒక్కరూ క్రిస్టియన్ కాదు. ఒక్కరూ అక్కడ ఉపన్యాసాలు వినే ఉద్దేశంతో వెళ్లలేదు. ప్రిన్సిపాల్ గారు క్రిస్టియన్ కాదు. ఆ మాటకొస్తే హిందువులను చూసి జనం భయపడ్డమూ చూస్తుంటాం. వినాయక చవితి చందాల కోసం వచ్చిన గుంపులో పహిల్వాళ్లను చూసి పైకి తీసిన 10 రూపాయల కాగితాన్ని మళ్లీ లోపలికి పెట్టి 100 రూపాయల కాగితాన్ని బిక్కుబిక్కుమంటూ హుండీలో వేస్తుంటారు. నిజంగా సమాజంలో అన్ని మతాల వారు అన్ని మతాల వారిని గౌరవిస్తున్నారా? ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారా? అసలు ఎందుకు ఇన్ని మతాలు? ఎందుకు వాటి మధ్య భయాలు? ఆలోచిస్తుండగా ఇంటర్వ్యూ టైం అయింది. శ్రీకర్ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇంకా తను చదివిన చదువుతో సంబంధం లేని ఉద్యోగాలకు కూడా రెడీ అవుతున్నాడు. ఇది ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. జనానికి కంపెనీ పాలసీలు చెప్పి ఒప్పించాల్సిన ఉద్యోగం. సరే, ఫోన్లో మాట్లాడటమే కదా అని ఇంటర్వ్యూకి వచ్చాడు. తీరా అంతా అయ్యాక తెలిసింది, ఖచ్చితంగా చేతిలో బండి, లైసెన్సు ఉంటేనే ఉద్యోగం ఇస్తారని. తన దగ్గర అవి రెడీగా లేవు. నిరాశగా బయటకొచ్చాడు. ఇక మళ్లీ ఇంటిదారి పట్టాలి. వెనక్కి వెళ్లే బస్సు ఈ రూట్లో ఎక్కడాగుతుందో తనకు తెలియదు. ఈ ఆఫీసులో వాళ్ళని అడిగితే ఎవ్వరం బస్సులో రాము, మాకు తెలియదన్నారు. బయటకెళ్ళాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు అవతల 2 షాపులు, ఒక పెట్రోల్ బంకు ఉన్నాయి. పెట్రోల్ బంకు మూసేసింది. అక్కడున్న మందుల షాపులోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చానని, కోటి వెళ్లాలని చెప్పి బస్సు ఎక్కడెక్కాలని అడిగాడు. ఆయన ఇప్పుడే ఒక బస్సు వెళ్ళిపోయింది, ఇంకో గంట తర్వాత వస్తుంది, ఇక్కడ కూర్చో బాబు అన్నాడు. ఒకసారి వాచి చూసుకుని థ్యాంక్స్ అండి అన్నాడు శ్రీకర్. ఒక 5 నిమిషాలు పోయాక ఆ పెద్ద ఆయన, ఒక 10 నిమిషాలు మాట్లాడచ్చా అన్నాడు శ్రీకర్తో. సరేనంటే లోపల ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఒక టేబుల్, అటూ ఇటూ 2 కుర్చీలు ఉన్నాయి. అక్కడ ఒక అరనిండా పుస్తకాలున్నాయి. ఈయన బాగా చదువుకున్న మనిషిలా ఉన్నారు, అందుకే అంత సంస్కారంగా మాట్లాడారు అనుకున్నాడు. ఒక కాగితం, పెన్ను తీసి టేబుల్ మీద పెట్టి, ఎవరో కస్టమర్ వస్తే ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళాడు ఆయన. ఉద్యోగం కోసం చూస్తున్నానని చెప్పాను కదా, కనుక ఈయన నాకు ఉద్యోగం ఇవ్వాలని అనుకోవడం లేదు కదా అనుకున్నాడు శ్రీకర్ మనసులో. అప్పుడే బుర్ర వేగంగా ఆలోచించేస్తోంది, ఈయన ఇక్కడ ఉద్యోగం ఇస్తారా, ఇంకెక్కడైనా ఇప్పిస్తారా? ఇక్కడైతే మాత్రం ఇన్ని బస్సులు మారి రావడం కష్టం. అయినా ఆ రూమ్ ఖాళీ చేసేసి ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకోవచ్చులే. కానీ మందుల షాపులో పనంటే నాన్న తిడతారేమో. అయినా పర్లేదులే, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంతే. ఆలోచనల్లో ఉండగానే పెద్ద ఆయన లోపలికొచ్చాడు. కుర్చీ లాక్కుని కూర్చుని తననీ కూర్చోమని పెన్ను పట్టుకున్నాడు. తెల్లటి బట్టతల, తిన్నగా శ్రీకర్ కళ్ళలోకి చూశాడు. లోతైన కళ్ళు ఆయనవి, చాలా జ్ఞానం ఉన్నాయని కళ్ళులా ఉన్నాయి. ఎంత నిర్మలంగా ఉందాయన ముఖం. ఇలాంటి మనుషులను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పెన్ను తెరిచి కాగితం మీద పెట్టి ఒక్కొక్క పదం పొడిపొడిగా సూటిగా మాట్లాడడం మొదలుపెట్టారు. నీ అభిప్రాయం ప్రకారం, నీ నడవడికని దృష్టిలో పెట్టుకొని, నీ వ్యక్తిగత అనుభవాలను బట్టి నీకేమనిపిస్తోంది? నువ్వు మరణానంతరం స్వర్గానికి వెళతావా, నరకానికి వెళతావా అని అడిగారు. శ్రీకర్ గుండె ఆగిపోయింది. ఏమిటినా, ఉద్యోగం ఇస్తారనుకుంటే తన చావును గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ కళ్ళు చూస్తే భయం వేసింది. ఈయన కొంపతీసి చేతబడి చేసే మనిషి కాదు కదా, అనవసరంగా ఈ షాప్లోకి వచ్చాను, ఆ పక్క షాపులోకి వెళ్ళినా బాగుండేది అనుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. పారిపోవడానికి కూడా లేకుండా లోపలికి వచ్చి చిక్కాను అని డీలా పడ్డాడు. ఆయన జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు కళ్ళలోకి చూస్తూ. ఏమోనండి, నాకు మీరు అడిగింది అర్థం కాలేదు అన్నాడు శ్రీకర్. సరే ఇది విను అంటూ తన పక్కనున్న అరలోంచి ఒక చిన్న పుస్తకం తీశాడు. ఒక్కొక్క పేజీ తిప్పి చూపిస్తూ వివరిస్తున్నాడు. అందులో ప్రతి పేజీకి ఒకవైపు బొమ్మ, మరొక వైపు 2-3 వాక్యాలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన 20 నిమిషాల సారాంశం. క్రీస్తు మనం చేసిన తప్పులకి తాను శిక్ష అనుభవించాడు. మనం ఇంకా రోజూ తప్పులు చేస్తున్నాం. మనం చేసే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్కసారి ఆయన పట్ల ద్రోహం చేస్తున్నట్లే. మనం సాటి మనిషిని చంపినా, అబద్ధం చెప్పినా ఒకటే. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. అలాగని మనం అబద్ధం చెప్పకుండా ఉండలేము. మనం మన కుటుంబంతో బాధ్యతగా నమ్మకంగా ఉండాలి. ఎప్పటికీ అమ్మా నాన్నలకి భార్యకి ద్రోహం చేయకూడదు. మనల్ని సరైన దారిలో నడిపించమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇదంతా చెప్పాక నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తావా అని అడిగాడు. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాడో తెలియని అయోమయంలో ఉన్నాడు శ్రీకర్. ఏమీ మాట్లాడలేదు. నువ్వు దేవుడున్నాడని నమ్ముతావా అని అడిగాడు పెద్దాయన. నమ్ముతాను, అందరి దేవుళ్ళు ఒకటే అని నేను నమ్ముతాను అన్నాడు శ్రీకర్. నాకు మిగతా దేవుళ్ళ సంగతి తెలియదు, యేసుప్రభువు మాత్రం మనందరి కోసం బాధలు పడ్డాడు అన్నాడాయన. అతనితో వాదించే ఓపిక శ్రీకర్కి లేదు. అవునన్నాడు. నాతో కలిసి ఇప్పుడు ప్రార్థన చేస్తావా అని అడిగాడాయన. తన కుర్చీ నుండి లేచి కింద మోకాళ్ళ మీద కూర్చుని శ్రీకర్ని కూడా అలాగే కూర్చోపెట్టి 10 నిమిషాల పాటు తనన్న ప్రార్థన అంతా అనిపించాడు. అంతా అయ్యాక ఆయన ముందు వచ్చి తలుపు తీసి శ్రీకర్కి బస్టాండ్ ఎక్కడుందో చూపించి నీళ్ల బాటిల్ ఇచ్చి మరీ పంపాడు. బస్ ఎక్కి ఇంటికి చేరి అన్నం తిని రాత్రి పడుకున్నాక కూడా తన ఈ సంఘటనని మర్చిపోలేకపోయాడు. అవే ఆలోచనలు. ఆ పెద్దాయన చెడ్డ మనిషి కాదు. నాకు 4 మంచి మాటలు చెప్పాలని అలా చెప్పారు. కానీ నన్నే పిలిచి మరీ ఎందుకు చెప్పారు? ఆయన అందరికీ అలాగే చెప్తారా, లేక ఈరోజే ఎవరికైనా అలా చెప్పాలని అనుకున్నారా? లేకపోతే నిజంగా ఆయనకు అద్భుతమైన శక్తులుండి నన్ను చూడగానే ఇతని చెడ్డవాడు, ఇతన్ని మార్చాలి అనే నిర్ణయానికి వచ్చేశారా? నేను అంత చెడ్డవాడినా? అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పిన మాట నిజమే, కానీ అబద్ధమే చెప్పని వాళ్ళు ఉంటారా ఎక్కడైనా? ఛా, ఈ పెద్ద ఆయన నాకు నిద్ర పట్టనివ్వట్లేదు. అసలు ఇదంతా కాదు, అతనికి పిచ్చి అనుకుంటా. ఏవో కష్టాల్లో ఉండి పిచ్చివాడే ఇలా అందరికీ చెప్తున్నట్లున్నాడు. ఇలాంటి మాటలన్నీ వినేసి మతాలు మార్చేసుకుంటారు కాబోళ్ళు మావేలాంటి వాళ్ళు అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. కలత నిద్రలో వచ్చిన కలలో కూడా ఆ పెద్దాయన ఆ ప్రార్థన కనిపించాయి. మర్నాడు పొద్దున్నే గుడికి వెళ్ళాడు. కాసేపు గుడిలో గడిపేసరికి మనసు కుదుట పడింది. అక్కడ ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఒక్క అరగంట విన్నాక ఆశ్చర్యం అనిపించింది శ్రీకర్కి. నిజానికి ఈ ఉపన్యాసానికి నిన్న ఆ పెద్దాయన చెప్పిన మాటలకి పెద్ద తేడా ఏమీ లేదు. తప్పులు చేయకూడదు, అందర్నీ ప్రేమించాలి, మనవాళ్ళని బయటవాళ్ళని ఎవ్వరినీ బాధ పెట్టకూడదు, హింస పనికిరాదు, దైవాన్ని నమ్మాలి, ఇవన్నీ ఆయన కూడా చెప్పారు. అవును మరి, రాముడు చరిత్రైనా యేసు చరిత్రైనా బుద్ధుడి చరిత్రైనా ఎవరి కథ విన్నా తెలిసే నిజం ఒకటే. దేవుడి పట్ల భక్తిని పెంచుతూ మనిషికి మంచి మార్గం చూపించేదే మతం. ఏ మతగ్రంథమైనా చెప్పేదొకటే, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని మనిషి పిచ్చివాడే ఆలోచిస్తాడు తప్ప దేవుళ్ళెప్పుడూ పోటీ పెట్టుకోలేదు కదా. ఇక మత మార్పిడి, మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లవలసి వచ్చినప్పుడు తనకి మనోబలాన్ని ఇచ్చే ఒక గొప్ప శక్తిని నమ్మటం మామూలే. ఆ శక్తిని దేవుడుగా కొందరు నమ్మితే దేవుడే లేడు, మనిషే దేవుడు అని మరికొందరు అనుకుంటారు. దేవుణ్ణి నమ్మేవారు వారికి ఎక్కువ బలాన్నివ్వగల దేవునికి చెందిన మతానికి మనసులో ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కొక్కసారి వారికి వారి మీద నమ్మకం లోపించినప్పుడు తాను నమ్ముకున్న బలం బలహీనమైందనుకుని ఇంకొక రూపంలో ఆ బలాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏ దేవుడైనా తనంతట తానుగా ఏ మనిషికి ధైర్యం చెప్పడు. మనిషి తనకు తను ముందుగా ధైర్యం చెప్పుకోవాలి. తన పట్ల తమకు నమ్మకం ఉన్న మనుషులకి దేవుడు కూడా బలమిస్తాడు, ఏ రూపంలో ఉన్నా. ఇదంతా ఆలోచిస్తూ గుళ్ళో కూర్చున్న శ్రీకర్కి నిజంగా ఏదో బలం వచ్చినట్లయింది. తన భవిష్యత్తు విషయంలో ఒక గట్టి నిర్ణయానికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని నూతనోత్సాహంతో గుడిమెట్లు దిగాడు.